క్రిస్మస్ శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు యొక్క శాంతి సమాధానములు కృప మనందరి పట్ల ఉండనుగాక. ఒక వాక్య భాగం చదువుకుందాం. లూకా సువార్త 2:10. లూకా సువార్త 2:10-11 చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థించుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, ఘనపరచుటకు ఇచ్చిన యొక్క సమయంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎన్నికలేని వారమైన మిమ్మల్ని మీరు ప్రేమించి ఎన్నుకొని మీ యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుని మీ కొరకు మేము జీవించుటకు మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా నాయన మిమ్మల్ని మహింపరిచి ఘనపరిచి ఉన్నాం నాయన. ఈ సమయంలో ప్రభు మా యొక్క హృదయంలను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి, మా హృదయంలను తెరవండి, మాతో మాట్లాడండి నాయన. మీరు మా కొరకు ఏమి గొప్ప సత్యంను దాచి ఉంచున్నారు, మా యొక్క జీవితం సరిచేయటకు నాయన మీరు ఏమి మాతో మాట్లాడినై ఉన్నారు తండ్రి. మీ యొక్క స్వరంను మాకు వినిపించి మమ్మల్ని మేము సరిదిద్దుకుని మీ యొక్క ఆత్మచేత నడిపించబోటకు కృప చేయండి. ఈ సమయం అంతటినీ ప్రభా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకునండి, మమ్మల్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకునండి. నా మాటలు నా స్వరం కాదు కాని ప్రభా కేవలం మీ యొక్క స్వరము, మీ యొక్క మాటలు ప్రభా మేమందరం విని గ్రహించి నాయన మేము మేలు పొందుటకు కృప చేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను, ఆమెన్. దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, మీకు మరొకసారి క్రిస్మస్ శుభములు తెలియచేస్తున్నాను. నిన్న దినంనే మనం అందరం కూడా సంతోషంగా లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మరి జననంను మనం జ్ఞాపకం చేసుకుని ఏదో ఒక రోజు గుర్తు చేసుకోవాలి కాబట్టి ఆ December 25 రోజు ఒక డేట్ ని ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుల్లో ఉన్న ఆ యొక్క కాన్స్టాంటినోపుల్ అనే రాజు, సో ఆ రోజును జ్ఞాపకం చేసుకుని మనం అందరం కూడా చాలా సంతోషంగా, చాలా ఆర్భాటంగా మరి నిన్న క్రిస్మస్ మనం జరుపుకుని ఉన్నాం. అది కేవలం ఒక రోజు కొరకు మాత్రం కాదు, లేకపోతే అదే రోజు యేసు ప్రభు జన్మించాడు అన్న ఉద్దేశం కాదు, కానీ ఒక రోజు మనము ఆ చరిత్రలో ఫిక్స్ చేయడానికి కొరకు అది జరిగింది కాబట్టి అది నిన్న దినాన మనం చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ వాతావరణంలో ఉంటూ డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా 4 ఆదివారాలు ప్రతి ఒక్క ఆలయంలో, తర్వాత ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో ఆనవాయితీగా మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ ఈ క్రిస్మస్ సీజన్ లో 4 క్యాండిల్స్ గురించి, తర్వాత 5వ క్యాండిల్ క్రీస్తు అని చెప్పి మనకు వాక్యోపదేశం కూడా ఒక్కొక్క థీమ్ మీద తీసుకుని ఒక్కొక్క ఆదివారము వాక్యోపదేశం జరగడం కూడా కొన్ని సంఘాల్లో మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ 4 కొవ్వొత్తులు 5వ కొవ్వొత్తి యేసు ప్రభు అయితే, ఆ మిగిలిన 4లో ఫస్ట్ది హోప్, 2వది పీస్, 3వది జాయ్, తర్వాత 4వది లవ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే హోప్ అంటే నిరీక్షణ, లేకపోతే ఒక మంచి నమ్మకం, హోప్. ఎందుకు మనకు హోప్ అనేది ఉండాలి? ప్రతి మానవుల్లో కూడా నిరాశ, ఆశ రెండు మనము ఉంటాయి, మన యొక్క నేచర్, అది మన ప్రవృత్తి. అయితే మనము ఏది కూడా మనకు ఇబ్బంది కలగాలి, శ్రమ ఉండాలి, లేకపోతే మనకు మంచి జరగకూడదు అని ఏ మనుషుడు కూడా, ఎంత మంచివాడైనా ఎంత పిచ్చివాడైనా అని కూడా ఆశపడ్డు. ప్రతి ఒక్కరము ఆశించేది లేకపోతే నిరీక్షించేది ఏంటి అంటే మనకు మంచి జరగాలి, అంతా బాగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి, అన్ని మేలుకరమై జరగాలి నాకు అని మనము ఆశపడుతుంటాం, నిరీక్షిస్తుంటాం, దాని కొరకు చాలా శ్రమ కూడా చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లు జరగదు, లేకపోతే మనం వేసుకున్న ప్రణాళిక మనం ఏదైతే వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో అది జరగకుండా అది వేరే రకంగా జరగడము, లేకపోతే అది టోటల్ గా ఫెయిల్ అయిపోవడము జరుగుతూ ఉంటది. మరి అటువంటప్పుడు మనకు ఆ యొక్క నమ్మకం కోల్పోవడము, లేకపోతే నిరీక్షణ పోవడము, నిస్పృహ నిరాశలోకి దిగజారిపోవడము మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అది ఆన్ అండ్ ఆఫ్ అంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు మన యొక్క జీవితంలో అది జరుగుతూనే ఉంటది. మరి అటువంటి మానవ జీవితంలో మనకి ఏం హోప్ ఉంటది? మరి మనం ఇంత జరగాలి అట్లా జరగాలి మనకి ఇది ఉండాలి అని ఆశించే మనకు మరి ప్రతి చోట అది మన ఇంట్లో కావచ్చు, మన యొక్క ఉద్యోగ స్థలంలో కావచ్చు, లేకపోతే మన యొక్క పర్సనల్ లైఫ్ లో కావచ్చు, మరి అటువంటి నిరీక్షణ లేని సందర్భాలు వస్తూ ఉంటే మరి ఏ విధంగా జీవితం ముందుకు వెళ్ళగలుగుతుంది? ఒకవేళ మనం కనుక మరి ఆలోచించినట్లయితే ఈ క్రీస్తు జననంకి మరి క్రిస్మస్ కి ఈ హోప్ కి ఏంటి అని అంటే, ఆ కాలంలో క్రైస్తవ యూదులు, అప్పుడు క్రైస్తవులు లేరు, యూదులు చాలా నిరాశలో నిస్పృహలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి మెస్సయ్య వస్తాడు అని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి, కాని ఇప్పుడు దాకా అవి నెరవేరినట్లుగా ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే క్రీస్తు జన్మించిన యొక్క సమయంలో చూసినట్లయితే కూడా రోమా ప్రభుత్వం కింద వారి యొక్క పరిపాలనలో అందరు కూడా యూదులందరూ కూడా ఇబ్బంది పాలవడం చూస్తున్నాం. ఒకవేళ యూదుల్లో ఎవరైనా కొంచెం మంచిగా మనకు సహాయం చేస్తారా, మనం ఒకటే కదా అనుకున్న పరిస్థితులు చూసినట్లయితే అక్కడ తారతమ్యాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు అంటే పరిసయ్యులు, శాస్త్రులు ఒక రకంగా, జ్ఞానం కలిగిన వారు ఒక రకంగా, ధనం కలిగిన వారు ఒక రకంగా ప్రవర్తించడము, ఇతరులను అణగదొరకడము చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక సాధారణ మానవునికి, లేకపోతే ఒక సాధారణ పౌరునికి ఎటువంటి నమ్మకము కాని లేకపోతే ఆశ కాని ఉంటుంది? మరి అటువంటి నిస్పృహ పరిస్థితుల్లో, నిరాశ పరిస్థితుల్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, లూకాసు వార్తలో ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో మహాసంతోషకరమైన శుభవర్తమానము ఆ దేవదూత తీసుకుని వస్తూ ఉన్నారు. సరే, అక్కడున్న సన్నివేశము గొల్లలు ఊరు బయట గొర్రెలను కాసుకుంటూ చలిమంట వేసుకుని ఉంటే వాళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ ఒక మంచి వార్త దూత చెప్పడం మనం వింటూ ఉన్నాం. మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నిరాశలో ఉన్న వారికి ఏదైనా ఒక శుభవార్త చెప్పినట్లయితే, ఒక మంచి వార్త చెప్పినట్లయితే నిజంగా ఎంతో సంతోషిస్తాము, మరి మన యొక్క మనసు ఆత్మ తెప్పరిల్లుతుంది. మరి ఇక్కడ వీళ్ళు చూడడానికి అక్కడ వెంటనే కనిపించడానికి ఏమీ లేదు, అసలు స్పృహలో ఉన్నాము, ఎటువంటి ఆశ లేదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఈ శుభవార్త కనిపిస్తుంది. అంతేకాకుండా మనకు హోప్ అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని వెయిట్ చేపిస్తుంది, అంటే ఎదురు చూడడానికి మనకు ఓపికను సమయాన్ని ఇస్తుంది. వీళ్ళు కూడా సుదీర్ఘంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు, మమ్మల్ని ఇబ్బందికరమైన ఈ యొక్క రోమా ప్రభుత్వం చేతిలో నుండి, మమ్మల్ని మా యొక్క హింసల నుండి, మా యొక్క బాధలలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు అని చెప్పి వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. మరి విమోచకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభువు నీ ఆలయం శిశువుగా ఉన్నప్పుడు తల్లి అయిన మరి యెరూషలేం ఆలయంలోనే తీసుకుని వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు వృద్ధులు ఉంటారు, ఒకరు సుమియోను, తర్వాత ఇంకొక స్త్రీ అన్న. మరి వీళ్లు కూడా ఆ యొక్క ఎదురుచూపు గురించి, మరి ఆ నిరీక్షణ గురించి అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. నాదా, నీ రక్షణ నేను కన్నులారా చూశాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళటానికి సుమియోను చెప్పడం మనం చూస్తాం. తర్వాత అన్న ప్రవక్తని, ఆమె చాలా వృద్ధురాలు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధురాలుగా ఉంటుంది, ఆమె కూడా ఆ యొక్క రక్షణ అంటే కనులార చూడటానికి సంతోషపడుతుంటది, యేసు ప్రభువుని బాలుడైన చూడటానికి. మరి ఆ హోప్ అనేది ఇబ్బందిలో ఉండి, నిరాశలో ఉండి, మరి ఏమి సహాయం రాని స్థితిలో ఉన్న వాళ్లకు ఒక శుభవర్తమానం వినిపించడానికి, వినడానికి కొరకు ఆశతో ఓపికగా ఉండడానికి ఆ యొక్క హోప్ మనకి సహాయపడుతూ ఉంటుంది, లేకపోతే నిరీక్షణ మనకు సహాయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎంతసేపైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా ఎదురు చూడడానికి, ఎంత దూరమైనా నడిచిపోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఒకవేళ ఈ హోప్ మనము గొర్రెల కాపరులలో, అంటే ఆ నమ్మకం కలిగింది, ఏదో మనకు మంచి వార్త, ఎవరో మనకు లోక మన కొరకు మనల్ని రక్షించేవాడు, లేకపోతే మనల్ని మన యొక్క బాధలు తీర్చేవాడు, అంటే ఎవరి లెవెల్లో వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకు ఒక సూచన ఇవ్వబడతా ఉంది. అక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న శిశువు ఒక పాకలో తొట్టిలో పరుండ పెట్టి ఉండడం మనం చూస్తారు, మీరు చూస్తారు. అంటే వాళ్ళు ఆ చూడడానికి వరకు ఆ నెక్స్ట్ ఏమి మనకి నిరీక్షణ కలుగుతుందో, ఏమి మనకి మంచి జరుగుతుందో అని వాళ్ళు అక్కడికి పరిగెత్తడం మనం చూస్తాం. అంతేకాకుండా మనం జ్ఞానులను చూసినట్లయితే వాళ్ళు ఎంతో నమ్మకంతో, ఎంతో నిరీక్షణతో దూర దేశంలో నుండి, తూర్పు దేశపు జ్ఞానులు అని అంటాం మనం, ఆ తూర్పు దేశాలు ఏ దేశమో మనకు తెలియదు గాని, అంత దూరం నుంచి వారు ప్రయాణం చేస్తూ వారు పశువుల పాకలోకి వచ్చినట్టు వాక్యంలో ఉండదు. వాళ్ళు యేసును ఇంటిలో చూసినట్టుంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు మరి, కానీ ఆ యొక్క సుదీర్ఘమైన ప్రయాణం వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్లకు ఒక హోప్, ఏదో మంచి మనము చూస్తాము. మరి అంటే మనకి మన యొక్క జీవితంలో కూడా చాలా సార్లు మనకు నిరాశ కలిగినా కానీ కూడా మళ్లీ మనం తిరిగి ప్రయత్నం చేయడం, లేకపోతే మంచి జరుగుతుంది, అన్ని రోజులు ఒకటేలాగా ఉంటాయా, మంచి కాల సమయం రాకపోతుందా, దేవుడు నాకు సహాయం చేయకపోతాడా అనే ఒక నమ్మకంతో కూడా కొంతమంది దేవుని పైన ఆధారపడి ఎదురు చూస్తూ డిసప్పాయింట్ కాకుండా, నిరాశ పడిపోకుండా మరి ఎంతకాలమైనా ఎదురు చూడడము మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ హోప్, నమ్మకము, లేకపోతే నిరీక్షణ అనేది మనకు మన యొక్క మనం వెయిట్ చేయడానికి, అంటే దేవునిపై మనం ఎదురు చూడడానికి, ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి, అంతేకాకుండా నిరాశ స్థితిలో నుంచి తిరిగి మరి ఆశాజనకమైన పరిస్థితిలోనికి నడిపించబడడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి థీమ్ ని మనము ఈ యొక్క హోప్, మనకి ఏమి హోప్ ఉంది అని ఒకవేళ మనం ఆలోచించినట్లయితే, మహా సంతోషకరమైన శుభవర్తమానము మనము గొల్లలకు చెప్పడం వింటూ ఉన్నాం. మరి అది ఎవరికి అయ్యా మంచిది అని అంటే, భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషుల కొరకు. మరి ఆయనకు ఇష్టంగా, దేవుని కొరకు ఇష్టంగా మనం జీవించాలి అని అంటే, మనల్ని మనము మార్చుకోవాలి, మనల్ని మనము దేవునికి ఇష్టమైన వారిగా తయారు చేసుకోవాలి, లేకపోతే మనము ఆ రీతిగా మలచబడాలి అంటే అది నీతో నాతో సాధ్యం కాదు. ఎందుకు అనంటే మనము దేవుణ్ణి ముందు ప్రేమించలేదు, ఆయనే మనల్ని ముందు ప్రేమించాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మన యొక్క పాపములను కడిగి వేయడానికి, ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకుని ఉన్నాడు. ఒకటి ఏంటంటే, మనం ఏదైతే నిరీక్షణ లేని స్థితిలో ఉన్నామో, ఎక్కడైతే మనము దేవుణ్ణి మహిమపరచలేకుండా ఉన్నామో, దేవుణ్ణి గ్రహించలేకుండా ఉన్నామో, గుర్తించలేకుండా ఉన్నామో, ఆ స్థితిలో నుంచి మనల్ని లేపి నడిపించడానికి ఆయన మనకు ఒక నిరీక్షణగా వస్తూ ఉన్నాడు, ఆయన మనకు ఒక సమాధానముగా వస్తూ ఉన్నాడు. మరి ఆయనకు ఇష్టులుగా మనం జీవించాలి అంటే, మనల్లో ఉన్న ఆ యొక్క దుర్బుద్ధి, ఆశ, తర్వాత ఏవైతే మనలో ఆల్రెడీ ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, వాటిని మనము తీసివేసి దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క విశ్వాసం చేత మనం నింపబడి ఆయన బిడ్డలుగా జీవించడానికి మనము ఏర్పరచబడాలి, లేకపోతే మనము రూపాంతరం చెందాలి అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము సొంతంగా ప్రయత్నం చేస్తే కాదు, కానీ దేవా నన్ను నీకు ఇష్టుడిగా, నీకు ఇష్టురాలైన నీ యొక్క పనిముట్టుగా నన్ను మలుచుకో, వాడుకో అని చెప్పి మనము దేవుణ్ణి అడగాలి. మరి అప్పుడైతే గొల్లలు ఈ యొక్క మాట ఎప్పుడైతే విన్నారో, వాళ్ళు పశువుల పాక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి మరి శిశువైన యేసును చూచి వాళ్ళు సంతోషించి మరి ఆనందిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు ఆ యొక్క అంటే సమాధానము, మరి ఎట్లా ఉంటది ఏంది అనేది వాళ్ళకంతా తెలియదు, గాని దేవుణ్ణి వాళ్ళు స్తోత్రము చేస్తారు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్లి వాళ్ళు దే ట్రావెల్ దట్ డిస్టెన్స్, ఆ యొక్క దూరంను వాళ్ళు ప్రయాణించి వెళ్లి వారి కన్నారా ఆ యొక్క నిరీక్షణను చూడగలిగినారు. మరి మనం కూడా మన యొక్క పరిస్థితుల్లో మనకు దేవుడే మనకు నిరీక్షణ కాబట్టి మనము ఓపికతో కనిపెట్టడానికి, ఎంత దూరమైనా ఆయనతో ప్రయాణించడానికి, మరి నిరీక్షణ లేని పరిస్థితుల్లో మనము ఆ సంతోష సమాధానమైన వార్తను విని దేవుని స్తుతించడానికి మనకు మన యొక్క నమ్మకము లేకపోతే హోప్ మనకి సహాయపడుతుంది. మరి రెండవ క్యాండిల్ మనం చూసినట్లయితే అది సమాధానము, పీస్, సమాధానం. సమాధానము మరి ఇందాక దూతలు చెప్తూ ఉన్నారు మీకు మహా సంతోషకరమైన శుభవర్తమానము, అది ఏంటి, భూమి మీద సమాధానం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మరి అలజడిలో ఉన్న జీవితము మనం కూడా చాలా సార్లు చాలా సమాధానంగా చాలా శాంతితో చాలా సంతోషంగా జీవిస్తున్నాము అని అనుకుంటుంటాం, కానీ మన యొక్క మనం ఒకవేళ పరిశీలించుకున్నట్లయితే ప్రతి స్థితిలో కూడా మనకు ఒక తర్జన భర్జన జరుగుతూనే ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయొద్దు, ఏది దేవునికి దేవుని చిత్తానుసారము ఏది కాదు, మరి ఇవన్నీ కూడా మనలో మన మనసాక్షి తర్వాత మనకు ఆ యొక్క కంటిన్యూస్ ఫైట్ ఆత్మలో జరుగుతున్నప్పటికీ చాలా సార్లు మనము మన యొక్క మానవ నైజము ఆ నేచర్ మనల్ని డామినేట్ చేస్తూ మనకి ఏది తప్పు అని తెలుసో అదే చేస్తాము, ఏది చేయకూడదు అని అంటామో అదే చేస్తాము. మరి ఇటువంటి భయంకరమైన ఘర్షణలో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనకు సమాధానం ఎక్కడుంది? పైకి మాత్రము మనం చాలా సమాధానంతో ఉన్నట్టు, చాలా సంతోషంగా ఉన్నట్టు, మనుషులతో సమాధానంగా ఉన్నట్టు, మనతో మనం సమాధానంగా ఉన్నట్టు, దేవునితో మనం సమాధానంగా ఉన్నట్టు మనం చాలా సార్లు నటిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలుసు మనం ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మనము ప్రయాణిస్తున్నామో, మనం ఎవరితో మనం పైకి సంతోషంగా మాట్లాడినా వాణ్ణి వెనక మనం ఏమనుకుంటున్నామో, మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు బాగా తెలుసు. మరి ఇటువంటి జీవితము లేకపోతే ఇటువంటి సమాధానము యేసు ప్రభువు మనకిచ్చే సమాధానం కాదు. ఆయన ఈ సంపూర్ణమైన సమాధానంను ఆయన ఇస్తున్నాడు. అది కేవలము నీకు నాకు మాత్రమే కాదు, దూతలు అంటున్నారు భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ కూడా సమాధానం ఇస్తున్నాడు అంటున్నాడు. ఆ సమాధానం ఏంటి అని అంటే ఎవరైతే మనం ఆపరేషన్ లో ఉన్నామో, ఎవరైతే మనము ఆ యొక్క నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాధానము అని చెప్తూ ఉన్నాడు. మరి మనకు ఈ రోజు ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనకు సమాధానం ఎవరితో కావాలి అంటే, ఒకటి మనకు సమాధానం ఇవ్వగలిగిన వాడు క్రీస్తు మాత్రమే. అందుకే ఆ దూతలు ఆ గానం చేసి చెప్తున్నారు మీకు లోకరక్షకుడు జన్మించి ఉన్నాడు, ఆయన భూమి మీద సమాధానం తీసుకుని రాగలుగుతాడు, ఆయన లేకపోతే ఆయన్నే మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. లోకమిచ్చే సమాధానము లేకపోతే లోకమిచ్చే సంతోషము శాంతి సమాధానాలు కాదు, ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ కూడా మనం చేసుకునేవి లేకపోతే ఉన్నట్టు మనము ఊహించుకుని నటించేవి. కానీ యేసు ఇచ్చే సమాధానము ఆయన మన యొక్క హృదయంలో, అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, అది తల్లిమి అయినా లేమి అయినా, లేకపోతే అనారోగ్యమైన అవసరత అయినా, ఆయన మనకు సమాధానం ఇవ్వగలుగుతాడు. మరి అటువంటి సమాధానము గురించి ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎవరినైనా మనం ప్రేమించినట్లయితే, ఎవరి కోసమైనా మనం మంచి చేయాలనుకున్నట్లయితే, వాడు ఇబ్బంది పడాలి లేకపోతే వాడు దుఃఖంలో ఉండాలి, వానికి శాంతి సమాధానాలు ఉండకూడదు అని మనము కోరుకోం. మనం ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలనుకుంటామో, మనము ఎవరినైతే బాగా ప్రేమిస్తామో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, మరి ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మనము మానవులుగానే ఆశిస్తాం. మరి అటువంటి అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఆ యొక్క సమాధానము మనుషులు ఇచ్చే సమాధానం కాదు, కాని ఆయన ఇచ్చే సమాధానము మనకు సంపూర్ణమైన సమాధానం ఇస్తాడు. మరి ఈ సమాధానము క్రీస్తు జననంలో మనకు ఏ విధంగా మనకు వస్తుంది అనంటే, ముందు మనల్ని దేవునితో దేవుని నుండి మనకు సమాధానం వస్తుంది. ఆయన ఆయన యొక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపించి ఆయన భూమి మీద సమాధానంను కలుగ చేయడానికి క్రీస్తును మనకు పంపించడం జరిగింది. ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధి నుంచి చాలా దూరంగా వెళ్లిపోయి పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మనము మరణంలోనికి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణము అని సెలవిస్తున్నాడు పౌలు. మరి అటువంటి పరిస్థితిలో మరణంలో పాపంలో దేవునికి దూరంగా ఉన్న వాళ్ళని తిరిగి ఆయన తన యొక్క సన్నిధిలోనికి రప్పించుకోవడానికి ఆ సమాధానమును ఆయన భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఆయన ఏకైక కుమారుణ్ణి బహుగా ప్రేమించిన ఆయన కుమారుణ్ణి, కుమారుడు కూడా ఈ పరలోకము విడవ సఖ్యని విడవకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ యొక్క లోకంలోనికి మనల్ని ప్రేమించి వచ్చాడు. అంటే మనం యోహాను సువార్త 3:16 చూసినట్లయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడని చెప్తున్నాడు. ఆయన ఏకైక కుమారుణ్ణి మనకి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనకు నిరీక్షణ కలిగించడానికి, మనకు సమాధానంను కలిగించడానికి, సంపూర్ణ సమాధానము. మరి దేవునితో మనుషులను దేవునితో సమాధాన పరచడానికి దేవుడు తన యొక్క సమాధానం మనకు పంపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనము ఇతరులతో, మన సహోదరులతో, మన తోటి వారితో మనము సమాధాన పడటాన్ని కొరకు ఈ యొక్క సమాధానం పంపిస్తున్నాడు. ఎందుకంటే మనము సహోదరులందరూ ఐకమత్యముగా ఉండటం ఎంతో మనోహరం అని అంటాడు. మరి మనం కుటుంబంలో ఉంటూ ఒకరికొకరికి పడకుండా, సమాజంలో ఉంటూ ఒకరిని ఒకరు సహించలేకుండా మనము శాంతి సమాధానాలు లేకుండా జీవించడం మనం చూస్తూ ఉంటాం. మరి సహోదరుల మధ్య ఐకమత్యం తీసుకురావడానికి, సమాధానం తీసుకురావడానికి, ఆ యొక్క ప్రేమను కలిగించడానికి ప్రభువు మనకు ఆ యొక్క సమాధానంను దయచేస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా మనం క్షమించగలిగిన, లేకపోతే వాళ్ళ పట్ల సమాధానంతో మెలగగలిగిన సహాయంను, ఆ సమాధానంను ఆయన మనకు ఇస్తాడు. మరి అంతేకాకుండా మనతో మనము సమాధాన పడ్డానికి, ఒకటి దేవునితో సమాధాన పడ్డానికి, ఇతరులతో సమాధాన పడ్డానికి, మనలో మనం సమాధాన పడ్డానికి. మరి మనతో మనం సమాధాన పడ్డము అని అంటే మన ఇందాక మనము చూసాము, మనం ఎంతో అలజడిగుండా ప్రయాణిస్తూ ఉంటాము. పైకి కనిపించకపోవచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు మనం ఎటువంటి పరిస్థితులుందా వెళ్తున్నామో, కానీ మనము ప్రతి పరిస్థితిలో రియాక్ట్ అవుతూ ప్రతిదానికి నిరాశ పడుతూ ఉంటే మనలో సమాధానము ఉండదు. మరి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క సమాధానము ముందు మన యొక్క హృదయంలో పుట్టినట్లయితే ఆయనకు మనము సమీపంగా, ఆయన దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవించగలుగుతాము. కాబట్టి ఈ యొక్క సమాధానము 3 రకాలుగా మనకు తీసుకుని వస్తున్నారు. మనం ట్రై చేస్తే సమాధానం రాదు, మనము మనశ్శాంతి కోసం ట్రై చేస్తే అంతకన్నా రాదు. ఎందుకంటే చాలా సార్లు కొంతమంది దుర్వ్యసనాలకు బానిసలైన వారు చెప్పేది ఏంటంటే, నాకు దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్, నాకు మనశ్శాంతి లేదు, నాకు I'm not able to live in peace with myself. నాతో నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, నా యొక్క జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో అంతా నిరాశగా ఉంది, నా జీవితంలో అంతా ఇబ్బందికరంగా ఉంది, ఏ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు, కాబట్టి నేను కొంత మద్యపానం చేస్తే, లేకపోతే తాగుడు కలగవాటైన వారిని మాట్లాడిస్తే వాళ్ళు చెప్పే సమాధానం అది టెంపరీగా. మరి వాళ్ళు ఆ యొక్క మత్తులో ఆ యొక్క బాధను మర్చిపోతారు తప్పించి ఆ యొక్క పరిస్థితి, ఎందుకంటే మత్తులో ఉన్నప్పుడు కంట్రోల్లో ఉండరు కాబట్టి ఏమి ఆలోచించే అవకాశం లేదు, లేకపోతే నోటికొచ్చినట్టు ఏదో ఉన్నదంతా మాట్లాడే పరిస్థితే కనిపిస్తుంది తప్పించి మరి నిజమైన సమాధానము, లేకపోతే ఆ సమస్యకు పరిష్కారము. మరి మనుషులతో ఒకవేళ గొడవ ఉందనుకోండి, ఆ గొడవ తీరిపోయి సమాధాన పడ్డము, లేకపోతే దేవునితో ఆ పడిపోయిన ఒకవేళ ఆత్మ గర్దిస్తూ ఉన్నట్లయితే, మనస్సాక్షి గర్దిస్తూ ఉన్నట్లయితే, నువ్వు దేవుని నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయావు, నువ్వు మళ్ళీ తిరిగి ఆ యొక్క రిలేషన్షిప్ ని నువ్వు దేవునితో ఏర్పరచుకోలేకపోయినావు అని చెప్పి గర్దిస్తూ ఉన్నప్పుడు, ఈ బాధ తప్పించుకోవడానికి నేను ఇది చేశానని చెప్పేవాళ్ళు చాలా మంది లేకపోలేదు. మరి రకరకాల వ్యసనాలకు గురవుతూ సమాధానం వెతుక్కోవడానికి కొంతమంది ఫ్రెండ్స్ తో, లేకపోతే ఈ డ్రింక్స్ ద్వారా, లేకపోతే ఇంకొక పనిచేసి సమాధానం కొరకు ట్రై చేస్తుంటారు. ఇవన్నీ కూడా వ్యర్థము, లోకము చూపించే ఒక మాయని మాత్రమే గ్రహించాలి. ఎందుకంటే సమాధాన అధిపతి క్రీస్తు, ఆయనని రాజులకు రాజు, తర్వాత సమాధాన అధిపతి అని మనం గ్రహించాలి. హీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన మనకు సమాధానంగా వచ్చాడు. దూతలు చెప్తున్నారు భూమి మీద సమాధానము మీకు కలుగుతుంది అని. మరి ఆ సమాధానం మనం వెతకాలి అని అంటే, మనము దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడికి మనము లోబడాలి. లోబడినప్పుడు ఆయన దేవునితో మనకు దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం మనకి ఇస్తాడు. దేవునితో మనల్ని సమాధాన పరుస్తాడు, మనం ఇతరులతో సమాధానం పడడానికి కృప చూపుతాడు. అంతేకాకుండా మనతో మనం సమాధానంగా ఉంటూ దేవుని యొక్క ఆ యొక్క రిలేషన్షిప్ లోనికి మనము ఉండడానికి ఆయన కృప చూపుతాడు. మరి మూడవ క్యాండిల్ చూసినట్లయితే సంతోషము, జాయ్. ఎప్పుడైతే నిరాశ నుంచి మనము సమాధాన పడుతున్నామో, మనల్ని మనము స్టెబిలైజ్ చేసుకుని దేవునితో మనల్ని మనము సమాధాన పడి ఆ యొక్క సంబంధంలో ఐక్యపరచుకుంటున్నాము, మూడవది మనకు కలిగేది ఏంటి అని అంటే సంతోషము, జాయ్ కలుగుతుంది కదా. మనకు ఒక శిశువు జన్మించాడు అంటే సంతోషం, ఒక సమాధాన వార్త భూమి మీద సమాధానం కలుగుతుంది అంటే మనకు సంతోషం. మనం కూడా మన యొక్క జీవితంలో మనం ఏదైనా అచీవ్ చేసాం అనుకోండి, మన పిల్లలు అచీవ్ చేశారు, మనకు ఒక మంచి మనం కోరుకున్నది మనకు జరిగింది, లేకపోతే మంచి ప్రమోషన్ వచ్చింది, లేదు మన పిల్లలు ఉన్నత విద్యలో అడ్మిషన్స్ పొందారు, లేకపోతే ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులయ్యారు, మరి ఒక మంచి సంతోషకరమైన ఈవెంట్ మన ఇంట్లో జరిగింది, లేకపోతే మనకు మన కుటుంబంలో ఒక శిశువు జన్మించాడు అని అంటే మనకెంతో సంతోషం, చాలా సంతోషపడతాం, విందు చేసుకుంటాం, ఇతరులతో కలిసి ఆ యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. మరి ఆ సంతోషము మనకు ఏం తీసుకొస్తుంది అని ఒకవేళ ఆలోచించినట్లయితే, ఈ లోకరీత్యా మనం అనుకున్నది నెరవేరినప్పుడు మనకు సంతోషం. మరి దేవుడు ఏమనుకున్నాడు, ఈ సంతోషం మనకి ఏ విధంగా కలుగ చేస్తాడు అని అంటే, ఆయన అనుకున్నది ఏంటంటే ఆ యొక్క తెగిపోయిన రిలేషన్షిప్ ఏదైతే, ఆ యొక్క సత్సంబంధం ఏదైతే దేవునికి మానవునికి మధ్యన ఆ యొక్క బంధం తెగిపోయిందో, దాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ యొక్క సమాధానంను మనకి ఇస్తున్నప్పుడు ఆయనకు సంతోషం. ఆయన ఏకైక కుమారుణ్ణి ఇవ్వటానికి ఆయన దుఃఖపడలేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపిస్తే లోకం ఏం చేస్తుందో కూడా తెలుసు, గ్రహిస్తుందా, ఎంతవరకు గ్రహిస్తుంది, ఆ సమాధానం పంపిస్తే సమాధానం ఎంతవరకు స్వీకరిస్తుంది, మరి నిజంగా సంతోషిస్తుందా, నిజంగా ఆ యొక్క విలువ తెలుసుకుని మరి యేసు ప్రభువుని ప్రేమించి ఆ యొక్క సంతోషంను ఉంచుతుందా అంటే, డెఫినెట్ గా దేవునికి ప్రణాళిక ప్రకారం ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి ఖచ్చితంగా మనుషులు ఈ లోకంలో సిలువ వేస్తారు, ఆయనను వారి యొక్క పాపముల కొరకు ఆయన యేసు ప్రభువు ఒక బలి పశువుగా ఆయన యొక్క ప్రాయశ్చిత క్రయదనము చేయాల్సిన అవసరం ఉంది అని తెలుసు. అది చాలా పెయిన్ఫుల్, చాలా ఇబ్బంది, అది సంతోషం ఏం కలిగించదు తండ్రికి, కానీ ఆయన మనల్ని తిరిగి ఆ యొక్క రిలేషన్షిప్ లోనికి నడిపించడానికి, ఆ కోల్పోయిన తెగిపోయిన సంబంధం తిరిగి ఏర్పరచడానికి, నశించిపోతున్న మనల్ని చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని వెలుగులోనికి నడిపించి నిత్య జీవంలోనికి నడిపించడానికి వరకు ఖచ్చితంగా ఈ యొక్క పని తండ్రి అయిన దేవుడు చేయాల్సిన అవసరం వచ్చింది. మరి అది ఆయనకు సంతోషం ఇచ్చింది. ఒకవేళ మనం చూసినట్లయితే యెషయా ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆ శ్రమ నొందినప్పుడు, ఆయన ఒత్తపడినప్పుడు సెలవు పైన తండ్రికి ఆయనకు తృప్తి కలిగింది అని మనము చూస్తున్నాం. అంటే లోక పాపముల కొరకు తన యొక్క కుమారుడు బలి పశువుగా అర్పించబడుతున్నప్పుడు తండ్రికి సమాధానము, తండ్రికి తృప్తి కలిగినట్లుగా మనము చూస్తున్నాం. మరి అంత త్యాగం చేయడానికి కుమారుడు సిద్ధపడ్డాడు తండ్రి మాటను వినడానికి, విధేయత మరణము వరకు వరకు మౌనంగా విధేయుడిగా ఉన్నాడు. మరి తండ్రి కూడా ఆ యొక్క ప్రణాళికలను నెరవేర్చడానికి ఆయన పంపించాడు. మరి ఎటువంటి సంతోషము మనకు కలుగుతుంది? యేసు ప్రభు జన్మించినప్పుడు చాలా సంతోషం, ఎందుకంటే ఆయన బాలుడిగా జన్మించాడు, సమాధానం భూమి మీదకి వస్తుంది అని చెప్తున్నారు. మరి దూతలు స్తుతిస్తున్నారు, గొర్రెలు జ్ఞానులు వీళ్ళందరూ పరిగెత్తుకుని వెళ్లి ఆయనను చూసి స్తుతిస్తున్నారు. కానీ నిజమైన సంతోషము ఆ యొక్క క్రిస్మస్ సమయంలో ఉండిందా? ఒకవేళ యేసు జన్మకు ముందున్న పరిస్థితి చూసినట్లయితే, మరి మరియా కన్యక ఆమె దేవుని పైన ఆధారపడి ఉన్న ఆమె చాలా స్వచ్ఛమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కొరుకున్న స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు. మరి ఆమె కేవలము ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, యోసేపుతో వివాహం జరగలేదు. మరి అటువంటి వివాహం జరగని కన్యకకు గర్భవతి అయి కుమారుని కన్నంటే అది సంతోషకరమైన వార్తలాగా ఉంటుందా? వివాహమైంది, మరి కొంతకాలము పిల్లలు లేకుండా ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి కుమారుడు కలిగాడు, గర్భఫలము దేవుడు ఇచ్చాడంటే నిజంగా సంతోషం ఉంటుంది. మరి ఇక్కడ అది ఎంత అవమానకరమో ఒకసారి చూడండి. ఆ యొక్క సమాజంలో తలెత్తుకోవడానికి ఉంటుందా? నానా రకమైన మాటలు, నానా రకమైన ట్రీట్మెంట్స్ ఆమెను చూస్తే అసహించుకునే వాళ్ళు, చీత్కరించుకునే వాళ్ళు మనకైతే తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమె నిజమైన సంతోషం ఎక్కడుండి ఉంటుంది? అయినా ఆ యొక్క సమాధానము ఆ విధంగా ఈ లోకంలోనికి వస్తుంది అని ప్రభు ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ప్రణాళిక చేయడం జరుగుతోంది. తర్వాత మనం ఇందాక ధ్యానం చేసుకున్నాం, ఈ మన ఈ తండ్రికి సమస్తం తెలుసు తన యొక్క కుమారుణ్ణి సెలవు వేస్తారని. మరి అయినా ఆ సంతోషం కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. మరి యోసేపు పరిస్థితి అట్లనే ఉండింది. మరి అటువంటి సిచ్యువేషన్ లో నిజంగా సంతోషించదగ్గ పరిస్థితులు ఏం లేకున్నా అక్కడ నిజమైన సంతోషాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు అంటే గాబ్రియల్ వచ్చి చెప్తుంది, దేవుడు నిన్ను నువ్వు అందరి దృష్టిలో నువ్వు ఫేవర్ పొందిన దేవుని దృష్టిలో ఫేవర్ పొందినావు అని చెప్పి మరియ చెప్తుంది. దయాప్రాప్తురాల నీకు శుభము అంటుంది. మరి ఏం శుభమయ్యా అంటే ఈ వార్త చెప్తుంది, చెప్తున్నాడు దూత. మరి అటువంటి సిచ్యువేషన్ లో కూడా దేవుడు తన యొక్క సంతోషంను వారికి ఇస్తున్నారు. అంటే ఇబ్బందిలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా ఆ యొక్క సమాధానం ఆయన ఇస్తున్నప్పుడు ఆ సమాధానం బట్టి సంతోషంను కలగ చేస్తాడు అన్నది మనము గ్రహించాలి. మరి అంతేకాకుండా ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది, ఈ సమాధానం దేని కొరకు అంటే మనకు రక్షణ ఆనందంను కలిగించడాని కొరకు. ఇందాకనే మనము చెప్పాము క్రిస్మస్ లో ఉన్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తిరిగి మన యొక్క సత్సంబంధమును తండ్రి దేవునితో ఏర్పరచడానికి కొరకు ప్రభువు చేసిన ప్రణాళిక అని. మరి ఈ యొక్క సమాధానంని బట్టి ఈ సంతోషమును రక్షణ పొందుకున్న మనకు సంతోషంను దయచేస్తున్నాడు. మరి ఎందుకు అనంటే ఒకవేళ ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పరలోకంలో సంతోషము కలుగుతుందంట. మరి మనము తిరిగి తండ్రితో కలపబడినప్పుడు, రక్షణ మనకు ఉన్నప్పుడు, ఆ యొక్క నిజమైన సంతోషం మనలో ఉన్నప్పుడు మరి దేవునికి మహిమ, మన పరలోకంలో సంతోషము మనం చూస్తూ ఉన్నాం. మరి కేవలము సంతోషించి ఇక్కడ దూతలు కూడా సంతోషమైన వార్త చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు పరిగెత్తుకుంటూ పోయి అక్కడ చూశారు. వాళ్ళ సంతోషం వాళ్ళ మరకే చెప్పుకుని ఉండి ఉంటారని మనం అనుకోం. ఖచ్చితంగా వాళ్ళు ఊరంతా చెప్పుకుంటారు వెళ్లి, అరే మేము ఇట్లా చూసాము అట్లా చూసామని. ఆ తర్వాత ఎంతమంది వెళ్లి ఆ యొక్క పశుల పాక దగ్గర వెళ్లి యేసుప్రభుని చూసారో మనకైతే తెలియదు, అది వ్రాయపడలేదు. కానీ డెఫినెట్ గా మనం కూడా అంతే కదా, మనకేదైనా సంతోషకరమైన వార్త తెలిసింది అనుకోండి మనం ఊరుకుంటామా, 10 మందికి చెప్తాం. అదే విధంగా వాళ్ళు కూడా అదే పని చేస్తుంటారు. వాళ్ళెళ్ళి ఆ యొక్క సంతోషకరమైన వార్తను వాళ్ళు ఇతరులతో పంచుకొని ఉన్నారు. మరి మనం కూడా మన యొక్క సంతోషంను ఇతరులతో పంచుకోవాలి. మనకేముందయ్యా సంతోషము అనంటే దేవుడు మనకు సమాధానం కలగజేశాడు, రక్షణను కలగజేశాడు. ఆ రక్షణ ఆనందంను మనకు మనమే పెట్టుకుని ఉంటే లాభం లేదు. తండ్రితో సమాధాన పరిచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఆ యొక్క
సంతోషంను మనము ఇతరులతో పంచుకోవాలి, ఆ రక్షణ సువార్తను మనం ఇతరులతో పంచుకోవాలి. ఏ విధంగా అయితే దూతలు వెళ్లి ఆ యొక్క సమాధాన వార్తను చెప్పారో అదే విధంగా ఆయన యొక్క దూతల వలె మనము ఈ లోకంలో, లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే మన యొక్క పాపముల నుండి మనల్ని విమోచించగలడు, మన యొక్క రక్తాపరాధం నుండి మనకు విమోచన కలుగ చేయగలడు అని చెప్పి మనము చెప్పాలి. అది కేవలము మనకు మాత్రమే మనం పెట్టుకుంటే ఆ సంతోషం మనలోనే ఉండిపోతుంది. అంతేకాదు మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకు ఉన్నప్పుడు, ఇందాక మనం చెప్పాము నిరాశలో ఉన్నప్పుడు మనకు ఆశ కలిగించే పరిస్థితి, అంతేకాకుండా ఆ యొక్క నిరీక్షణను బట్టి మనకు సమాధానం కలుగుతుంది, సమాధానంను బట్టి సంతోషం కలుగుతుంది. అది కేవలము ధనవంతులైతేనో లేకపోతే చాలా వృద్ధిలోకి వచ్చిన వారైతేనో వాళ్లకు మాత్రమే సంతోషం ఉంటుందని కాదు, క్రీస్తుని యొక్క హృదయంలో జన్మించినట్లయితే, క్రీస్తునిలో జీవిస్తున్నట్టయితే, నాలో జీవిస్తున్నట్టయితే అది నిజమైన సంతోషము, నిజమైన సమాధానము మనలో ఉన్నట్టు. మరి ఆ విధంగా సంతోషంగా ఉన్నవారు ఎంత పేదవారైనా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, మరి కొన్ని మనము కొంతమంది జీవితాలు మనం చదువుతున్నప్పుడు, వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ కానీ ఆటోబయోగ్రఫీస్ కానీ మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, మరి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఆయన కొరకు జీవించిన వారి గురించి మనము చదువుతూ ఉంటాం. ఎంత గొప్ప సాక్ష్యాలు అవి! ఆ సాక్ష్యము మనల్ని నిజంగా ఎంతో బలపరుస్తుంది. మరి అన్ని మనకు బాగా ఇచ్చి మంచి పొజిషన్ లో పెట్టి మరి దేవుడు మనల్ని ఆయనకు దూతలుగా, ఆయన బూరలుగా మనల్ని ఉండమన్నప్పుడు మరి ఈ సంతోష సమాధానంను మనము, ఈ రక్షణ సువార్తను మరి ఇతరులతో పంచుకోగలుగుతున్నామా? మరి ఆ యొక్క సంతోషమును మనము ఇతరులతో పంచుతూ దేవుడు ఆ లోకంలోనికి ఇచ్చిన సంతోషంను మనము, ఆ సమాధానం గురించి తెలియపరచాలి. మరి నాలుగవది ప్రేమ గురించి చెప్తున్నాడు. ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందయ్యా అంటే దేవుడు మనల్ని ప్రేమించినందుకు. యోహాను 3:16 దాకా కూడా మనం చూసుకున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును అంటే మనల్నే ఆయన ప్రేమించి ఆయన యొక్క కుమారుణ్ణి మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. మరి ఒకవేళ మనము యోహాను రాసిన 1:9-10 చూసినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయే ఉన్నది. చూడండి, అన్నిటికన్నా గొప్పది, పౌలు కూడా అంటాడు కదా, అన్నిటికన్నా గొప్పది ప్రేమ అని కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. మరి ప్రేమ అన్నిటికన్నా గొప్పది. మనం లాస్ట్ 4వ క్యాండిల్ కింద ప్రేమ పెట్టుకున్నాం, కానీ ఈ 3 నిరీక్షణ, సమాధానము, సంతోషము కలగడానికి మూలమేమయ్యా అంటే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పాపంలో కొట్టుమిట్టాడుతున్నా, ఒకవేళ మన చిన్న బిడ్డ మన ఇంట్లో ఉండి ఒక బురదలో పూసుకుంటేనో, లేకపోతే రోతపరచుకుంటే శరీరాన్ని మనం అసహించుకోము, మనము శుభ్రంగా కడిగి మళ్ళీ ఆ యొక్క మల్లెమంతా తీసివేసి ఆ బిడ్డ మళ్ళా శుభ్రంగా ఉండేటట్టు మనము చేస్తాం. మరి మనం కూడా అంతే, పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎంత రోతగా కనిపిస్తామో దేవునికి మనకైతే తెలియదు, కానీ మన యొక్క ప్రవృత్తిని బట్టి, మన యొక్క మాటల్ని బట్టి, మన యొక్క ప్రవర్తనని బట్టి. కానీ ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన మనల్ని కడగడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, పవిత్రపరచడానికి, నీతిగా తీర్చడానికి తన యొక్క కుమారుణ్ణి మన దగ్గరికి పంపించాడు. ఎందుకు అంటే మనం ఆయనని ప్రేమించలేదు, మనం ఆయన దగ్గర నుంచి దూరంగా పారిపోయాం, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి పంపించాడు, కారణం మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము ఆయనను పంపిస్తూ ఉన్నాడు. మరి అంతగా ప్రేమించిన ఆ యొక్క తండ్రి లోకంలోనికి రిక్తునిగా తన యొక్క సమస్త వైభవమును, పరలోక రాజ్యమును, తండ్రి యొక్క సింహాసనమును అన్నిటిని వదిలిపెట్టి పశువుల పాకలో దీనుడిగా, దరిద్రుడిగా, మరి రిక్తునిగా మన కొరకు జన్మించాడు. మరి మనకు ఇన్ని ఆధిక్యతలు, ఇంత పొజిషన్, ఇంత ధనము, ఇంత విద్య, ఇంత జ్ఞానము, అందము, అన్ని ఐశ్వర్యం అవసరమైనవన్నీ మనకి ఇస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, ఇవన్నీ కూడా లోకంలో టెంపరీ, దేవుడిచ్చినవి మాత్రమే, మరి వాటిని బట్టి అతిశయించి గర్వించకుండా దేవుడి యొక్క ప్రేమను మనము కలిగి ఉండి ఇతరులకు ఆ యొక్క ప్రేమను చూపించడానికి మనము ప్రయత్నం చేయాలి. వీటిని బట్టి మనము దూరంగా వెళ్లకుండా మనుషులతో సమాధానం లేకుండా ఉండడాని కోసం కాదు గాని దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండి మరి చీకటిలో పాపములో మగ్గుతున్న వారిని మరి దేవునికి దూరంగా ఉన్న వారిని ఒకప్పుడు మనము దూరంగా ఉంటూ మరణమునకు దగ్గరగా ఉన్న వారిని దేవుడు మనల్ని రక్షించాడు. మనల్ని రక్షించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మనల్ని నీతిగా తీర్చాడు. మరి మనము ఎవరైతే చీకటిలో పాపములో మరి నరకం వైపు మరణం వైపు నడుస్తున్నారో వారిని క్రీస్తు వైపు నడిపించడానికి ఈ యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే ఈ ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే మనము ఆ యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము, ఎంత అయినా మనము నిరీక్షణ కలిగి పనిచేయగలుగుతాము. ఎందుకు అని అంటే మరి క్రీస్తు కొరకు క్రీస్తు మనల్ని ప్రేమించి లోకంలోకి వచ్చినట్టు మనము ఆయన కొరకు ఇతరులను ప్రేమించి వారిని మనము దేవుని వైపుకు నడిపించాలి అన్నది మన యొక్క బాధ్యత. ఎందుకంటే ఒకవేళ మీరు చూసినట్లయితే అదే పత్రికలో యోహాన్ రాష్ట్ర మొదటి పత్రిక 4:11 ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినికొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి చూడలేదు కానీ మన యొక్క ప్రేమను మనం క్రీస్తు బిడ్డలు అని చెప్పుకుంటున్న మనము చూపించే ప్రేమను చూసి వారు దేవుణ్ణి గ్రహించగలుగుతారు, దేవుని యొక్క ప్రేమను గ్రహించగలుగుతారు, మన యొక్క కార్యములను బట్టి దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. కాబట్టి ఆ ప్రేమను మనము చూపించాలి. మనం చాలా బాగా వాక్యం చెప్తాం, చాలా బాగా వల్లేస్తాం. ఏమంటే గాడ్ ఈజ్ లవ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు. మరి ఆ ప్రేమను కలిగి ఉన్న మనము ఏం చేస్తున్నా? నిరీక్షణ లేని వారికి ఆ యొక్క ప్రేమను చూపించి నిరీక్షణలో నడిపించగలుగుతున్నామా? చీకటిలో ఉన్న వారిని ఆ యొక్క ప్రేమను చూపించి వెలుగులోనికి నడిపించగలుగుతున్నామా? మరి సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారితో మరి క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండి వారికి సమాధానము క్రీస్తు దగ్గర దొరుకుతుంది అని చెప్పి వారిని నడిపించగలుగుతున్నామా అనేది మనం ఆలోచించాలి. మరి 5వ క్యాండిల్ మనం క్రిస్మస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది సెంటర్ ఏంటి అంటే క్రీస్తు. క్రీస్తు లేకుండా క్రీస్తు ప్రేమ ఈ లోకంలోనికి రాలేదు. క్రీస్తు లేకుండా మనకు శాంతి సమాధానాలు లేవు, సంతోషము లేదు. మరి క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు మన యొక్క జీవితము వెలుగుమయంగా ఉంటుంది. మరి క్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని వెలిగించడానికి, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఒకవేళ ఒక కొవ్వొత్తు ఉన్నట్లయితే క్యాండిల్ ని మనం ముట్టించినప్పుడు ఆ ముట్టించిన క్యాండిల్ వెలుగును ప్రకాశిస్తుంది. మరి ఎంత చీకటి ఉన్నా ఆ వెలుగు ఆ చీకటిని దూరపరుస్తుంది, సమస్తము తేటగా మనకు కనపడుతుంది. మరి క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు మన యొక్క హృదయంలో జన్మించినట్లయితే, మనలో జన్మించినట్లయితే ఆ యొక్క చీకటి తొలగిపోతుంది. ఇంకా అక్కడ పాపమునకు చీకటికి తావు ఉండదు. సమస్తం కూడా తేటగా కనిపిస్తుంది, శుద్ధిగా కనిపిస్తుంది. మన యొక్క హృదయంలో ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క నిరీక్షణ, ఆయన యొక్క ప్రేమ నింపబడి ఉంటుంది. మన అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఒకసారి వెలిగింపబడిన మనము తిరిగి ఆరిపోకుండా ఉండనట్లు ఎప్పుడు కూడా మనము వెలిగించబడి ఉండాలి. మరి ఆ యొక్క ప్రేమ చల్లారిపోకూడదు. మరి ఎందుకేమంటాడంటే ఒకవేళ నీ మొదటి ప్రేమను నువ్వు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, మొదటి ప్రేమ నీ ప్రేమను మర్చిపోయినావు, నీ యొక్క క్రియలను మర్చిపోయినావు అంటున్నాడు. మరి ఒకసారి వెలిగింపబడిన మనము మరి ఆ యొక్క ప్రేమను ఆ యొక్క నిరీక్షణను మనము కోల్పోకూడదు, ఆ వెలుగును కోల్పోకూడదు అన్నది మనం గ్రహించాలి. మనము సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. ఓ నేను క్రైస్తవుణ్ణి, నా యొక్క తాత క్రైస్తవుడు, నా తాత క్రైస్తవుడు, తరాలుగా మేము క్రైస్తవులుగా ఉన్నాం. అది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ఆత్మకు వాళ్లే సమాధానము, ఎవరి ఆత్మకు వాళ్లే బాధ్యులమై ఉంటున్నాం. మరి నీవు నేను వెలిగింపబడి ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క వెలుగు మనలో ఉన్నట్లయితే మనము ఇతరులను వెలిగించాలి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి, వారికి వెలుగు దారి చూపించాలి. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే క్రీస్తును మనము కలిగి ఉండాలి. ఇది 5th క్యాండిల్, క్రీస్తును కలిగి ఉండాలి. మన యొక్క వెలుగు ఇతరుల ముందు మనము ప్రకాశింప చేయాలి. మనము వెలుగు ప్రకాశింప చేస్తామో లేదో గాని మన యొక్క ఆడంబరాలు, మన యొక్క ఆస్తులు, మన యొక్క ధనబలము, తర్వాత భుజబలము, బంధువుల బలం ఇవన్నీ బాగా ప్రదర్శిస్తాం. ఎందుకంటే మరి వీటిని బట్టే కదా మన గొప్పతనం ఫీల్ అవుతా ఉంటాం చాలా సార్లు. కానీ లోకంకి ఇది అవసరమేమో కానీ దేవునికి ఇవి అవసరం లేదు. అందుకే ఆయన గొల్లల్ని ఎన్నుకున్నాడు. ఊరు బయట ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయో ఏం లేవు, వాళ్ళకి ఎంత క్వాలిఫికేషన్ ఉందో ఏం లేదు మనకు తెలుసు. గొల్లవాడంటే మరి తూర్పు దేశపు జ్ఞాని అని అక్కడ పిలువబడుతున్నారు. ఆ జ్ఞానికి ఉన్నంత జ్ఞానము ఈ గొల్లవాడికి లేదు. వాళ్ళకున్న వాళ్ళు బంగారము బోలం సాంబ్రాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు మహా అయితే ఒక గొర్రెపిల్లనో మేకపిల్లనో పట్టుకుని పరిగెత్తి ఉంటారు. మరి అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవేవి కూడా కాదు. యూఆర్ నీకెంతన్నా ఉండొచ్చు, ఏమి లేకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే నీకు సమాధానం ఉంటుంది. షో ఆఫ్ చేసుకోవడానికి ఈ లోకంలో పనిచేస్తుంది గాని మరి దేవుని యొక్క రాజ్యంలో ఇవేవి కూడా పనిచేయవు. ఏమి ఉంది అంటే ఆయనతో మనకున్న రిలేషన్షిప్, ఆయన మనకు అప్పగించిన ఈ యొక్క పనిని మనం చేయాలి. ఆయన ఏమంటున్నాడంటే మనల్ని లోకమునకు వెలుగుగా ఉంటాడు. మత్తయి సువార్త 5:14 చూడండి. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వెలిగింపబడిన వాడివి నీవు ఏమి చేయాలయ్యా. దేవుణ్ణి అనుసరిస్తున్నాను, క్రైస్తవుడిగా ఉన్నాను, నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను చెప్పుకుంటున్నాను. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి అని అంటే నీవు నేను వెలిగించబడి ఉన్నాం కాబట్టి మన వెలుగును ప్రకాశింపనీయాలి. ఆయన ఏమంటున్నాడు, మీరు లోకమునకు వెలిగే, ఆయన ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తున్నా, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పాడు. మనల్ని ఆయన వెలుగుగా ఉండమంటున్నాడు, వెలుగుగా చేశాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మనకు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క సమాధానం మనం పొందాము, ఆయనతో సత్సంబంధం ఏర్పరచబడింది, ఆయన యొక్క సంతోషము మనలో ఉంది, ఆయన యొక్క వెలుగు మనలో ఉంది, మనం వెలిగించబడ్డాం కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. మీరు మరి వెలుగై ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే ముట్టించిన దీపము వెలిగింపబడిన దీపము కొంచెం కింద పెట్టారు. ఎందుకంటే కొంచెం కింద పెడితే దాని యొక్క ప్రయోజనం ఏముంది, అది వెలుగు ఇవ్వదు. అది ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లయితే, ఒక హైట్ లో ఉంటేనే, దీపస్తంభం మీద ఉంటేనే మరి అక్కడున్న ఆ ప్రదేశం అంతటికి కూడా వెలుగునిస్తుంది. మరి వెలిగించబడిన నీవు దేవుని గురించి సాక్ష్యం చెప్పలేక, క్రీస్తు ఎవరో క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయలేక, క్రీస్తుని కలిగిన వారు ఏ విధంగా సత్క్రియలు చేస్తారో అన్నది మనం చేయలేక ఉండినట్లయితే మనం కూడా కొంచెము కింద పెట్టిన దీపం వల్లనే ఉంటాము. మరి దీపస్తంభం మీద ఉన్న దీపం లాగా ఉండము. ఆయన అంటుంది పర్పస్ ఏంటి అని అంటే నువ్వు కొంచెం కింద పెట్టబడడానికి కాదు, నువ్వు దీపస్తంభం మీద ఉండడానికి ఆయన ఏర్పరిచాడు. నీ సత్క్రియల్ని బట్టి వారు తండ్రిని మహిమపరచాలి అని చెప్పి చెప్తున్నాడు. మరి మనము వెలిగించబడి క్రీస్తు లోకమునకు ఏ విధంగా అయితే వెలుగుగా ఉన్నాడో, మనల్ని వెలుగై ఉన్నారని చెప్తున్నాడో, మన యొక్క ఆ వెలుగు ఇతరుల ముందు ప్రకాశింప చేయాలి అని చెప్తున్నాడు. అంటే ప్రకాశింప చేయమంటే మనం క్యాండిల్ పట్టుకుని రోజు తిరగమని కాదు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితము, వెలిగింపబడిన వాణి యొక్క జీవితము ఏ విధంగా సాక్షాత్మైన జీవితం ఉంటుందో ఆ జీవితం కలిగి ఉండి మనం సత్క్రియలు చేసినప్పుడు మరి ఇతరులను మనం వెలుగులోనికి నడిపించగలుగుతాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, యూఆర్ ఎపిసిల్స్ ఫర్ క్రైస్ట్. అంటే మనము పత్రికలమై ఉన్నాము, మనల్ని చదివి దేవుని యొక్క సన్నిధిలోనికి లేకపోతే ఆయన యొక్క రక్షణలోనికి వస్తారు అని చెప్పి అంటున్నారు. అంటే మనము అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నోరు తెరిచి సాక్ష్యం చెప్పాల్సిందే. గొల్లెల్లి సంతోషించి స్తోత్రించి చెప్పారు, దూతలు వచ్చి సమాధానం భూమిని సమాధానం అని చెప్పి శుభవర్తమానం చెప్పారు. ఆ విధంగా రక్షణ వార్తను మనం నోరు విప్పి చెప్పాలి. రెండవది, మనం పత్రికలుగా ఉన్నప్పుడు మన యొక్క జీవితంను చూసి, మన యొక్క జీవితంను చదివి వారు రక్షణలోనికి వస్తారు. అంతేకాదు వెలిగింపబడిన మనము చేస్తున్న సత్క్రియలను బట్టి తండ్రిని వారు మహిమపరుస్తారు. మరి ఈ రెస్పాన్సిబిలిటీ మనకు దేవుడు ఇస్తున్నాడు. మరి ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మనం కొత్త సంవత్సరాన్ని కొన్ని రోజుల్లో మనము ఎదుర్కొనే ఉన్నాం. దేవుని యొక్క కృప అయితే మనం కొత్త సంవత్సరంలోనికి అందరము ప్రవేశిస్తాం. మరి వచ్చే నూతన సంవత్సరంలో అయినా మనము ఒకవేళ ఇప్పుడు దాకా మనము కొంచెం కింద ఉన్న దీపం లాగా ఉండి ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో మనము వెలిగింపబడిన వారంగా ఉండి దీపస్తంభం మీద ఉంటూ దేవుని యొక్క నిరీక్షణ, సమాధానము, సంతోషము ఏ విధంగా ఉంటుంది, వెలిగింపబడిన మన జీవితం ఏ విధంగా ఉంటుంది అని మనము మన యొక్క క్రియల ద్వారా ప్రదర్శిస్తూ, అంతేకాకుండా ఆ చీకట్లో ఉన్న వారికి రక్షణ వార్తను మనం ప్రకటించి వెలుగులోనికి నడిపించడానికి ప్రభువు మనందరికీ కూడా సహాయం చేసి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని ఆయన కొరకు బలమైన పనిముట్టుగా వాడుకున్నట్లు ఆయన యొక్క ఆత్మ నడిపింపు కొరకు మనము ప్రార్థిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుని మనము ముందుకు సాగుదాము గాక.
నిబంధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఎంజే కార్యక్రమాలను బట్టి ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిబంధనాలు స్తోత్రాలు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రభు మరి నాయన క్యాలెండర్ పరిచర్యను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నిబంధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ క్యాలెండర్ పరిచర్య అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రభు మరి నాయన అందించబడి ప్రభు అనేక నూతన ఆత్మ